ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి.
ఓ రాజన్న, ఏమైందే గట్లా సుస్సిగ్గూసునవేంది, వదినలేదానే?
ఏముంది లచ్చమ్మా, పొద్దుగానే సేనుకు మందు కొట్టినకి పోయిన, ఇగో ఇప్పుడేమో సుస్థైంది. మీ వదినేమో మందులు తీసుకుని పోయే, మందులు మీద మందులు కొడుతుంటే అయినా పురుగు సస్తలేదా?
ఏందన్నా, మందులు కొట్టినా పురుగు సస్తలేదా? ఇదే విచిత్రం. ఇగో గిట్ల అవుతుందనే మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు రేడియోలో చేను కబుర్లన్న పేరుతో మనందరికీ వ్యవసాయం ఎట్లా చేస్తే మంచిగుంటదో చెప్తుండ్రి.
అవునానే, నాకు తెలియదాయే, ఎప్పుడు వస్తుంది?
అవునే అన్న, వారానికి ఒకసారి వస్తుంది, అంటే ప్రతి బుధవారం మధ్యాహ్నం వస్తుంది అన్నమాట. ఇగో ప్యాకటాలు అవుతుంది కదనే, ఇప్పుడే వస్తుంది. ఏది ఓపాలి రేడియో పెట్టు. తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం. ఈరోజు మన చేను కబుర్లో సమగ్ర సస్యరక్షణ అంటే ఏంటో, దానిని పొలాల్లో ఎలా పాటించుకోవాలా అన్న వాటిపై తెలుసుకుందాం. ఈ విషయంపై పూర్తి విషయాలను అందించడానికి మనతో ఉన్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాస్త్రవేత్త నాగేందర్ గారు. మరి మన కార్యక్రమం మొదలు పెడదామా? నమస్తే సార్.
నమస్తే అమ్మా, తెలంగాణ రైతులందరికీ నమస్కారం.
సార్, ఈ సమగ్ర సస్యరక్షణ అంటే ఏంటో మా రైతులకు వివరిస్తారా?
సమగ్ర సస్యరక్షణ అంటే పురుగులను చంపడానికి మనం వాడుతున్న రసాయన మందులే కాకుండా వివిధ రకాల నివారణ పద్ధతులన్నీ కలిపి జీవ సమతుల్యాన్ని కాపాడమే సమగ్ర సస్యరక్షణ.
వివిధ నివారణ పద్ధతులు అంటే ఏమేమి వస్తాయి సార్?
అంటే వేసవిలో దుక్కులు చేసుకోవడము, పంట మార్పిడి చేసుకోవడము, నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవడము, వీటితో పాటే ఎర్ర పంటలు వేసుకోవడము, అలాగే లింగాకర్షక బుట్టలు మరియు పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవడము, అంతేకాకుండా జీవ రసాయనాలను వాడుకోవడము, ఇలా అన్ని పద్ధతులు కలిపి చేయడమే సమగ్ర సస్యరక్షణ.
ఈ వేసవిలో దుక్కులు చేసుకోవడం వలన ఏమైనా ఉపయోగం ఉందంటారా?
ఏప్రిల్ మే మాసాల్లో తొలగరి వర్షాలు పడిన వెంటనే లోతు దుక్కులు చేసుకోవడం వలన భూమి లోపల పొరల్లో ఉండే పురుగు యొక్క కోశస్థ దశలన్నీ బయటపడి అవి సూర్యరశ్మికి చనిపోతాయి. అంతేకాకుండా తర్వాత వేసే పంటకు కలుపు సమస్య తగ్గడంతో పాటు భూమి తేమను నిలుపుకునే సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటుంది.
ఈ ఎర్ర పంటలతో పురుగులను ఎలా నివారించుకోవచ్చు అంటారు?
చీడ పురుగులు కొన్ని పైర్లకు ఎక్కువగా ఆకర్షించబడతాయి. ఉదాహరణకు చూసుకుంటే పొగాకు లద్దె పురుగు ఎక్కువగా ఆముదం ఆకులపై గుడ్లు పెట్టి వాటిని జల్లడగా మారుస్తుంది. ఈ ఆముదం ఆకులను మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఈ జల్లడ ఆకులను ఏరి వేసుకున్నట్లయితే ఈ పురుగు తీవ్రతను మన ప్రధాన పంటపై చాలా వరకు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా శనగపచ్చ పురుగుకి బంతిపూలు ఎర్రపంటగా పనిచేస్తాయి.
ఈ లింగాకర్షక బుట్టలు అనే పదం మాకు కొత్తగా ఉందండి, అసలు ఇదంటే ఏమిటో, వాటితో ఏం చేస్తారో వివరిస్తారా?
లింగాకర్షక బుట్టలు అనేది కొత్త పదం కాదమ్మా, అది సాధారణంగా ఈ లింగాకర్షక బుట్టలను మనం మొగరెక్క పురుగులను ఆకర్షించడానికి పొలంలో పెట్టుకుంటాం. దీని వలన ఆడరెక్క పురుగులు మొగరెక్క పురుగులతో జత కట్టవు కాబట్టి వాటి సంతతిని వృద్ధి చేసుకోలేవు. అంతేకాకుండా ఈ లింగాకర్షక బుట్టలను ఉపయోగించుకుని మనం పంటలో పురుగు తీవ్రతను అంచనా వేసి సరైన పద్ధతిలో సరైన మందును ఉపయోగించుకుని మనం నివారణ చేపట్టినట్టయితే మంచి ఫలితాలు అందుతాయి.
అవునా అండి, ఇప్పుడు ఒక ఎకరం ఉందనుకోండి, ఉదాహరణకి వాటిలో ఎన్ని లింగాకర్షణ బుట్టలు పెట్టవచ్చు అంటారు?
మనం ఎకరానికి సాధారణంగా 3 నుంచి 4 వరకు లింగాకర్షణ బుట్టలను పెట్టుకోవచ్చు.
మీరు సమగ్ర సస్య రక్షణలో జీవరసాయనాలు కూడా వాడవచ్చు అన్నారు, మరి వాటి గురించి మా వాళ్లకు తెలియజేస్తారా?
మనకు జబ్బులు ఎలాగైతే వస్తాయో పురుగులకు కూడా బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల వలన జబ్బులు వస్తాయి. వీటిని మనం పొలంలో పిచికారీ చేసుకున్నట్లయితే పురుగులను నివారించుకోవచ్చు.
బ్యాక్టీరియా, వైరస్లు అన్నారు కదా సార్, వాటిని పురుగులు చంపుకోవడానికి ఎలా వాడుకోవచ్చో మా వాళ్ళకి వివరిస్తారా?
బ్యాక్టీరియా ఉత్పత్తులు ఎక్కువగా బీటీ రూపంలో మనకు మార్కెట్ లో లభ్యమవుతుంటాయి. వాటిని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి లద్దె పురుగుల నివారణకు పిచికారీ చేసుకోవాలి. అలాగే వైరస్లు NPV ద్రావణ రూపంలో శనగపచ్చ పురుగుకి, పొగాకు లద్దె పురుగుకి మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి. వీటిని ఎకరాకు 250 లారోల్ ఈక్వివలెంట్ ను సాయంకాలం పూట పిచికారీ చేసుకుంటే సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఈ బాక్టీరియాలు వైరస్ల వలన మనకు గాని మొక్కలకు గాని ఏమైనా హాని జరుగుతుందంటారా?
ఎటువంటి హాని జరగదమ్మా, ఎందుకంటే ఇవి ఒక పురుగు జాతికి మించి హాని కలగచేవు, కాబట్టి ఇవి సురక్షితం. అంతేకాకుండా ఇవి చౌకగా కూడా లభిస్తాయి.
గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా వేప చెట్లు అందుబాటులో ఉంటాయి కదా, వాటితో ఏవైనా రసాయనాలు తయారు చేసుకోవచ్చు అంటారా?
తయారు చేసుకోవచ్చు అండి. వేపగింజల కషాయాన్ని మనం ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే 10 కేజీల వేపగింజల పొడిని 200 లీటర్ల నీటిలో ఒకరోజు నానబెట్టి తర్వాత వాటిని వడపోసి 1 ఎకరాకు మనం పిచికారీ చేసుకోవచ్చు. దీని వలన మనకు పురుగు తీవ్రత కూడా తగ్గే అవకాశం ఉంది.
అవునా సార్, పురుగులు అనగానే మన రైతన్నలందరికీ రసాయన మందులు గుర్తుకొస్తాయి, మరి వాటి గురించి మీరేమీ చెప్పనేలేదు.
మంచి ప్రశ్న అడిగారండి మీరు. రసాయన మందుల వాడకం అనేది సమగ్ర సస్యరక్షణలో చివరి అంశం. ముందు చెప్పిన పద్ధతులన్నీ పాటిస్తూ పురుగు దశను దృష్టిలో పెట్టుకుని సరైన మందును సరైన మోతాదులో గాని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ నాణ్యమైన దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది.
అవునా సార్, చాలా బాగా చెప్పారు. కానీ మందులు కొట్టేటప్పుడు రైతుల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అంటున్నారు, అలా కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
సాధారణంగా మనం చూస్తుంటే రైతులు రసాయన మందులు నీటిలో కలిపేటప్పుడు ఎక్కువ చేతితోనే కలుపుతుంటారు, అలా కాకుండా కట్టెతో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒకవేళ ఈ మందు కలిపేటప్పుడు ఈ మందు మన కళ్ళల్లో పడితే స్వచ్ఛమైన నీటితో మన కట్టెని శుభ్రం చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే మనం పిచికారీ చేసేటప్పుడు గాలికి వాటంగా మాత్రమే చేయాలి, ఎట్టి పరిస్థితులను గాలికి ఎదురుగా చేయకూడదు. మనం ముఖ్యంగా గమనిస్తూ ఉంటాం, పిచికారీ చేసే సమయంలో రైతులు ఎక్కువగా బీడీలు సిగరెట్లు పొగాకు వంటివి వాడుతుంటారు, అటువంటి ఎట్టి పరిస్థితులను వాడకూడదు. అలాగే పిచికారీ చేసే సమయంలో ముక్కుకి నోటికి మనం గుడ్డలు కట్టుకోవాలి. పిచికారీ చేయడం పూర్తయిన తర్వాత మిగిలిన మందును అలాగే డబ్బాలో పెట్టి అవి పిల్లలకు అందకుండా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అంతేకాకుండా పిచికారీ చేయడం పూర్తయ్యాక ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి. ఇలా జాగ్రత్తలు పాటించడం వల్ల మనం రసాయన మందుల పిచికారీ చేసే సమయంలో ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
చాలా ధన్యవాదాలు సార్, మాకు మా రైతన్నలకు చక్కటి విషయాలు తెలియజేశారు.
ధన్యవాదాలు.
ఇన్నవానే అన్న, ఎంత బాగా చెప్పిండ్రో.
అవునే లచ్చవ్వ, ఇప్పటి నుండి గిట్లనే చేస్తా.
ఓ అత్తమ్మా, నేను సేనుకు పోయొత్తా. ఆడ మక్కలన్న పెట్టిన చూడు సరా, ఏమైనా వచ్చి తినిపోయేగాల.
సరే సరే, నువ్వైతే పో.
యాదమ్మా, ఓ యాదమ్మా, ఇవాళ ఇంట్లో నుండి అసలు బయటకు వస్తావా? అవతలా పొద్దు పోతాంది, అసలే ఇవాళ సేనుకు మందు కొట్టాలా?
అత్తన్న అత్తన్న జరాగు.
ఓ యాదమ్మో, సేనుకు మందు కొట్టడం అయిందా? పొద్దు కూకిందే, ఇంటికెళ్దాం.
వస్తున్నా అక్క.
అయ్యా, ఏమైందా యాదమ్మా, గిట్ల సొరుగుతూ నడుస్తున్నావు, పానం గిట్ల మంచి లేదా ఏంది?
అవునే అక్క, ఆ మందు కొట్టినప్పుడల్లా గిట్లనే అవుతాందే. కొంపకొస్తే చేనుకు దిక్కు లేకపోయే, చేనుకు పోతే కొంపకు దిక్కు లేకపోయే.
అయ్యో సరే పా, ఇంటికి పోయి పడుకుందు గాని, నీతో వచ్చినంతే ఇది. ఓ బుజ్జి, మీ అవ్వగెట్లుందే?
ఏం చెప్పాలత్తమ్మా, నిన్న పొద్దుగూకిన సంధి నుంచి మంచాలకెళ్ళి లేతనే లేదు.
గట్లనా? ఆగు అత్తాన, లేస్తే కూసోదాయే కూసుంటే లేవదాయే. యాదమ్మా, ఓ యాదమ్మా, ఏమైందే లేతలేవంట? పానం గిట్ట మంచి లేదా ఏంది? మనిషి ఎందుకు గిట్ట డీల పడిపోయాను, సత్తవా ఏంది?
ఏం చెప్పాలే అక్క, నిన్న మందు కొట్టినప్పుడు సంధి ఒకటే తల తిరుగుతాంది, ఇంటికొచ్చిన సంధి ఒకటే వాంతులు పయ్యంతా మండుతాంది. నా వల్ల అయితలేదే అక్క, పానం పోయేలా ఉంది.
నువ్వు గిట్లనే మాట్లాడుతావు గానీ ఇక పోదాం పద, గా బొంబాయి డాక్టర్ మా దగ్గర చూపిస్తానడు. లేవు లేవమ్మా లేవు.
అయ్యో దేవుడా.
అయ్యో యాదమ్మా, గీ దవాఖాన్లో మస్తు మంది ఉన్నారే సినిమాకు వచ్చినట్లు, గిట్ట గూకో, మంది తక్కువైనా తీసుకెళ్తా గాని.
అమ్మా
యాదమ్మో, మంది తక్కువైరు, పద మెల్లగా పోదాం పద డాక్టర్ మా దగ్గరికి.
అమ్మా అయ్యా, జర పట్టుకోయే, తలంతా తిరుగుతాంది.
పద 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 మెల్లి పద.
ఏమైంది యాదమ్మా, మళ్ళీ వచ్చావు? సరే ఇట్లా కూర్చో. ఏది, నాలుక కళ్ళు చూపి, వాంతులు ఏమన్నా అయ్యాయా?
అవును డాక్టర్ అమ్మా, నిన్న మందు కొట్టిన సంధి తలంతా తిరిగి వాంతులు అవుతున్నాయమ్మా.
అవునా, మందు కొట్టినప్పుడు మరి ముక్కు అడ్డంగా ఏమైనా కట్టుకున్నావా లేదా?
కట్టుకునుడేందమ్మా.
అవును మరి, నువ్వేం ముక్కు అడ్డంగా కట్టుకోలేదు కాబట్టే నీకు ఇలా అయ్యింది. ఆ మందులన్నీ ముక్కులోకి పోయి.
నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా.
అవును యాదమ్మా, మనం పీల్చే గాలితో నువ్వు కొట్టిన ఈ మందులన్నీ లోపలికి పోయి ఇలా జరుగుతాయి. ఇవి కాకుండా చేను పనులు చేసేటప్పుడు దానికి తగిన విధంగా బట్టలు వేసుకోకపోతే ఇంకా చాలా రకాల రోగాలు కూడా వస్తాయి. కళ్ళు తిరగడం, మతిమరుపు, ఒళ్ళంత పొక్కులు, మంటలు, జ్వరాలు, వాంతులు ఇలాంటివి వస్తాయి.
ఓ గట్లనా అమ్మా. సరే అమ్మా,
నేను నిన్ననో మొన్ననో టీవీలో చూసిన ఇట్లాంటి సురక్షిత బట్టల గురించి. ఇలా చేను పనులు చేసే వాళ్ళ కోసమే పరిశోధనలు జరిపి కొన్ని ప్రత్యేకమైన బట్టలు తయారు చేశారంట. ఈ బట్టలు వేసుకుని పనిచేయడం వల్ల రోగాల బారిన పడకుండా ఉండవచ్చు.
గట్లాంటి బట్టలు మా దాకా ఎడ రావాలమ్మా, మేం కొనగలమా?
అదే చెప్పబోతున్నాను నీకు. గృహ విజ్ఞాన కళాశాలలో ఇందులో శిక్షణ కూడా ఇస్తారంట.
అదేంటమ్మా నువ్వు అనేది? ఇప్పుడు నేను బడికెళ్ళి చదువుకోవాలా ఇవన్నీ?
అది కాదు యాదమ్మా, ఆ కళాశాల విద్యార్థులు వాళ్ళు నేర్చుకున్న చదువుని ఊళ్ళో వాళ్ళకి సహాయం చేయడానికి నేర్పిస్తారంట. అదే నేను టీవీలో చూసా.
గట్లనా అమ్మా.
సరే సరే, ఈ గోళీలు ఇప్పుడు సాయంత్రం వేసుకో, తగ్గకపోతే చూద్దాంలే. సరే యాదమ్మా.
సరే వెళ్ళొత్తానమ్మా.
సరే పా. అయినా యాదమ్మా, నీకే గిట్లా ఊకుకు ఎందుకు అట్లా అవుతుంది?
ఏం చేయాలే అక్క, ఇంట్లో మగదిక్కులేక అన్ని పనులు నేనే చేయబడుతుని, అందుకే మందు కొట్టినప్పుడల్లా పానం బాగుండట్లేదే.
ఓ సత్తమ్మక్క, యాదమ్మక్క, మీరేందిక్కడ యాడికొచ్చిండ్రు?
ఏం లేదు మల్లేషు, యాదమ్మకి పానం మంచి లేక దాఖలు చూపిద్దాను వచ్చిన.
గట్లనా? ఏమైందక్కో?
ఏమైందో ఏమో, అప్పుడప్పుడు గిట్లనే అవుతుంది. మొన్న మందు కొట్టిన సంధి మంచాలకి లేతనే లేదు.
ఓహో, ఏ మందు కొట్టిందంట? సీసా మందు కొట్టి లేతలేదా, లేకపోతే చేనుకు మందు కొట్టి లేతలేదా?
ఊక మల్లేషు, చేనుకు మందు కొట్టి లేతలేదు.
అట్లనా అక్క? అదే అక్క, మందు కొట్టినప్పుడల్లా గిట్లనే అవుతుందంటే ఖచ్చితంగా ఇది మందు వల్లనే కావచ్చు.
అదేంది మల్లేషు గట్ల అంటావు? మందు వల్ల ఏంది, మనకేమైనా సేల పనులు కొత్త ఏంది?
కొత్త అని కాదు గాని అక్క, కాలాన్ని బట్టి మనం మారాలి. ఒక అప్పట్లాగా రోజులు ఇప్పుడు ఉన్నాయా?
అదేది మల్లేషు, మరి నువ్వేమంటావు? నాకు అస్సలు సమజైతలే.
నేను అనేది ఏం లేదక్క, వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి.
అయితే
దానికి తగ్గట్టుగానే కొత్త రకాల మందులు వస్తున్నాయి. వాటిని మనం మన పంటల్ని కాపాడుకోవడానికి వాడుతున్నాం, కానీ మనల్ని కాపాడుకోవడానికి ఏం వాడుతున్నాం?
అంటే ఏంటి మల్లేషు, నాకు సమజైతలేదు.
అదే అక్క, నేను ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే మందులు ఇత్తనాలు కొనుక్కోడానికి వచ్చిన. కానీ ఈసారి మందులతో పాటు మందు కొట్టేటప్పుడు వేసుకునే బట్టలు కూడా ఇచ్చారు దుకాణపోళ్ళు.
అవునా? గదేంది మల్లేషు, నేను కొత్తగా ఇంటున్నా.
సత్తమ్మ, ఇందాక డాక్టర్ అమ్మ కూడా గిదే ముచ్చట చెప్పింది కాదే?
అవునక్క, నాకు ఇయాలే తెలిసింది. ఆ దుకాణపోళ్ళు చెప్పారు మందు కొట్టేటప్పుడు ఈ బట్టలు వేసుకుని కొడితే ఆరోగ్యానికి మంచిదంట. ఇగో గివే అక్క బట్టలు.
అదేంది గిన్నెగానే ఉన్నాయి? గీ వేసుకొని మేము పనులు చేస్తావా ఏంది?
ఇగో అక్క, మందులు ముక్కులోకి పోకుండా కట్టుకునేవి, చేతులకు పొక్కులు రాకుండా వేసుకునేవి, ఎన్న నుండి తట్టుకోవడానికి వేసుకునేవి, ఇలా రకరకాలుగా ఉన్నాయి.
మరి గట్లయితే గివన్నీ ఎందుకు?
వాళ్ళైతే కొన్ని ఇచ్చిండ్రు మందులతో, కానీ అక్కడ అమ్ముతుండే గివే అయ్యి నేను కొనుక్కొచ్చుకున్నా.
అయినా గీ అన్ని మాలంటలు కొనగలమా ఏంది?
ఇందులో అందరు కొనుక్కోవాల్సిన అవసరం లేదక్క, మనం ఇంట్లో ఉండే బట్టలతో కూడా వాడుకోవచ్చంట.
అవునా మల్లేషు, గది ఎట్లా జర చెప్పరాదు?
అదేం లేదక్క, మన ఇంట్లో ఉండే కాటన్ సీరలు లుంగీలను కుట్టి పనిచేసేటప్పుడు వేసుకోవచ్చంట.
అవునా మల్లేషు, ఇట్లా చేస్తే మనకు రోగాలు రావా మరి?
అవునక్క, మనం ఆరోగ్యంగా ఉంటేనే మన పంటలు మంచిగా ఉంటాయి, మన ఇల్లు బాగుంటుంది. అయినా ఇవి ఊరికే డబ్బుల కోసం కాదే అక్క, దీనిపైన ఎన్నో పరిశోధనలు జరిపి మరీ తయారు చేస్తున్నారంట.
అవును మల్లేషు, మంచి ముచ్చట చెప్పినావు. సరే టాట్రా ఆపరాదు, నేను యాదమ్మ కూడా ఒకటి కొనుక్కొచ్చుకుంటాం. నువ్వేమంటావే యాదమ్మ?
నేనేమంటానే అక్క, ఇవన్నీ తెలియకనే పైసలన్నీ దాకాన్లకు పెడుతున్నా. ఇవన్నీ వింటుంటే మనమే ఇలాంటి బట్టలు తయారు చేసి మన రైతులకు అమ్మినట్లయితే మనము డబ్బు సంపాదించుకోవచ్చు, మన రైతుల ఆరోగ్యాన్ని కాపాడొచ్చు.
రైతులకు ఓ గమనిక, మనం పొలంలో మందు చల్లినప్పుడే కాకుండా పత్తి తీసినప్పుడు, మొక్కలు కోసినప్పుడు, చెరుకు కోసినప్పుడు, తూరుపాళ్ళు ఎగబోసినప్పుడు ఈ సురక్షిత దుస్తులు వాడితే శ్వాసకోశ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, జీర్ణ సంబంధ వ్యాధుల నుండి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. ఈ సురక్షిత దుస్తుల తయారీకి ఆసక్తి గలవారు సంప్రదించవలసిన చిరునామా దుస్తులు మరియు వస్త్రముల విభాగము, గృహ విజ్ఞాన కళాశాల, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 04 4420440458. చేను పనులు చేసేటప్పుడు సురక్షితమైన దుస్తులు వేసుకోవాలనే నిర్ణయం ఇప్పుడే తీసుకుందాం.
అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో మనం తరచుగా వింటుంది ఏంటంటే థైరాయిడ్ అనేటువంటి వ్యాధి గురించి ఎక్కువ మంది జనాలు బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. అసలు ఈ థైరాయిడ్ అంటే ఏంటిది, అది ఎందువలన వస్తుంది, అది ఒక మూలకమా లేకపోతే అది ఒక విటమినా, అది ఒక హార్మోనా, అసలు ఏంటిది దాని గురించి, అది సరిగా మనకు శరీరానికి సరిపడకపోతే మనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అనేటువంటి విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మనం థైరాయిడ్ అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందుగా అసలు దానికి ముఖ్యమైనటువంటి అయోడిన్ అనేటువంటి ఒక మూలకము గురించి మనం తెలుసుకుందాం. అది ఏ విధంగా మనకి థైరాయిడ్ అనేటువంటి వ్యాధిని కలిగింపు చేస్తుందో దాని గురించి కావలసినటువంటి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మన దేహంలో జీవక్రియలు సక్రమంగా జరగాలంటే సూక్ష్మ పోషకాలు చెందినటువంటి మూలకాలు అనేటువంటివి ఎంతో అవసరం. ఈ మూలకాలలో అయోడిన్ అనేటువంటిది ఒక ముఖ్యమైన సూక్ష్మ పోషకం. ఈ సూక్ష్మ పోషకాన్ని మన గొంతు భాగంలో ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథి ఉపయోగించుకొని థైరాక్సిడ్ అనే అటువంటి హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ అయోడిన్ మూలకం వల్ల మన మెదడు భాగంలో ఉన్నటువంటి పిట్యూటరీ గ్రంథి ప్రేరేపించబడి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ మన గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంథి నుంచి T3 మరియు T4 హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ల వలన మన జీవక్రియలు అనేటువంటివి సక్రమంగా పనిచేయడం వల్ల మన శరీర పెరుగుదల మరియు ఆరోగ్యం అనేటువంటిది కాపాడబడుతుంది. మొత్తంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రపంచం మొత్తంలో మొత్తం జనాభాలో 30% మంది అయోడిన్ లోపము మరియు దాని వలన వచ్చేటువంటి సమస్యలు గల ప్రదేశాలలో నివసిస్తున్నారు. మన ఆరోగ్య పరిస్థితి మన దేహ జీవక్రియలపైన ఆధారపడి ఉంటుంది. అయోడిన్ మూలకాధారమైన జీవక్రియలు గర్భస్థ శిశువులకు, గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు మరియు చిన్నపిల్లల ఎదుగుదలకు చాలా అవసరం. అదే విధంగా గర్భస్థ శిశువు పెరుగుదలకు ఎంతో అవసరం. పుట్టిన పిల్లల్లో అయోడిన్ లోపం వలన వయసు పెరిగే కొద్దీ చురుకుదనం లేకపోవటము, పెరుగుదల లోపము, జ్ఞాపక శక్తి తగ్గి చదువులో వయసుకు తగ్గ ప్రతిభను చూపించలేకపోవటము అనేటువంటిది కనబడుతుంది. తద్వారా సామాజిక ఆర్థిక పురోభివృద్ధి పైన ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. ముఖ్యంగా మనం అయోడిన్ అనేటువంటిది ఎంత మోతాదు తీసుకోవాలి, ఎంత పరిమాణంలో తీసుకోవాలి అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం తినేటువంటి ఉప్పులో అయోడిన్ అనేటువంటిది ఉండదు, కానీ అయోడిన్ అనేటువంటి పోషకము మన దేహంలో చేకూరటకు అయోడిన్ ను మనం తీసుకునే ఆహార పదార్థాలతో కలపాలి. అయోడిన్ ను కలిపే పరిమాణము రీజియన్ కు ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే కెనడా మరియు అమెరికాలలో అయోడైజ్డ్ ఉప్పు పొటాషియం అయోడైడ్ ను 100 ppm లో ఉంటుంది. అంటే ఒక 2 గ్రాముల ఉప్పులో 150 μg, అంటే మైక్రోగ్రాము అంటే మనం గుండు పిన్ను యొక్క తల పరిమాణంతో సమానంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. అమెరికాలో అయోడైజ్డ్ ఉప్పు, అయోడైజ్డ్ కాని ఉప్పు కూడా ఒకే ధరకు ఉంటుంది. కెనడాలో టేబుల్ సాల్ట్ అంతా అయోడైజ్డ్ చేయబడి ఉంటుంది. ఇతర దేశాలలో 10 నుంచి 40 μg అయోడిన్ ను 1 గ్రాము సాల్ట్ కు చేర్చబడింది. ఆహారంలో ప్రతిరోజు ఉప్పు వినియోగం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. పశ్చిమ దేశాలలో 2 నుంచి 5 గ్రాములు, మరి ఇతర దేశాలలో 20 గ్రాముల వరకు ఉంది. అది సరాసరి రోజుకు 10 గ్రాములతో సమానం. అయోడిన్ అనేటువంటి సూక్ష్మ పోషకము రోజుకు సగటున 150 μg, అంటే ఇంతకు ముందు చెప్పిన విధంగా ఒక గుండు సూది తల సైజు పరిమాణము సరిపోతుంది. స్త్రీ పురుషులిద్దరికి అన్ని వయసులలోనూ ప్రతిరోజు ఇది అవసరం. ముఖ్యంగా స్త్రీలకు వారి వయసు, గర్భధారణ పరిస్థితిని బట్టి అయోడిన్ అనేటువంటిది మోతాదును ఎంత వరకు ఏ వయసుల వారీగా తీసుకోవాలో చర్చించుకుందాం. ఒక సాధారణ వ్యక్తి, అంటే మామూలుగా ఒక సాధారణ వ్యక్తిని తీసుకున్నట్లయితే ఒక రోజుకు 150 μg. తర్వాత గర్భవతి మరియు పాలిచ్చే తల్లులకైతే 250 μg. తర్వాత పసిపిల్లలు, అంటే పుట్టినప్పటి నుంచి 11 నెలల వరకు 50 μg. బాల్య దశ, అంటే 12 నుంచి 59 నెలల వరకు 90 μg. బడిపిల్లలు 6 నుంచి 12 సంవత్సరాల వరకు 150 μg. 12 సంవత్సరాల పైబడిన వారి కోసము 150 μg అయోడిన్ అనేటువంటిది అవసరం అవుతుంది. ఇంతకు ముందు తెలుసుకున్నాం కదా మనకు ఏ వ్యక్తికి ఎంతెంత పరిణామంలో మనకు అయోడిన్ అనేటువంటిది అవసరం అవుతుందో, అదే విధంగా అసలు అయోడిన్ ఏ ఆహార పదార్థాలలో లభ్యం అవుతుంది, అసలు ఎట్లా మనము ఏ ఆహార పదార్థాలను తీసుకుంటే మన శరీరానికి సరిపడా అయోడిన్ లభిస్తుందో చెప్తాను. అయోడిన్ మనం తీసుకునే ఆహార పదార్థాలలో మరియు త్రాగే నీటిలో ఉంటుంది. మనకు సాధారణ స్థాయిలో సరిపడే అయోడిన్ నేలలో పండించిన పంటలలో లభ్యమవుతుంది. ఏదైనా పరిస్థితులలో పంటలు పండించిన నేలలో అయోడిన్ సార లోపం ఉంటే అక్కడ పండించిన పంటలలో కూడా అయోడిన్ లోపం ఉంటుంది. వీటిలో లభ్యమయ్యే అయోడిన్ వలన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయోడిన్ లోప సంబంధిత రుగ్మతలకు లోనవుతున్నారు. కావున భారతదేశ ప్రభుత్వం వివిధ అధ్యయనాల ద్వారా ఉప్పులో అయోడిన్ చేర్చి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తుంది. ప్రతి వ్యక్తి సగటున ఒక రోజుకు 5 నుంచి 5 గ్రాముల ఉప్పును ఉపయోగించాలి. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు ఉప్పు వాడడం సహజం. అందువల్ల ఉప్పుకు అయోడిన్ చేర్చడం వల్ల ప్రతి ఒక్కరికి ప్రతిరోజు 150 మైక్రోగ్రాముల అయోడిన్ లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సాధారణ ప్రజానికానికి అందుబాటులోనికి తేవడానికి రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరలో పంపిణీ చేస్తుంది. సముద్రంలో లభ్యమయ్యే అన్ని చేపలలో అయోడిన్ ఉండదు. కావున సముద్ర తీర కొండ ప్రాంతాలలో నివసించే ప్రజలందరూ కూడా అయోడైజ్డ్ ఉప్పును తప్పకుండా వాడవలసింది. ఆహార పరిరక్షణ మరియు ప్రమాణాల నిబంధన చట్టం ప్రకారం 2006లో అయోడైజ్డ్ ఉప్పునే వాడాలి మరియు విక్రయదారులు అయోడైజ్డ్ ఉప్పునే విక్రయించాలి. నిబంధనలు ఉల్లంఘించి సాధారణ ఉప్పును పంపిణీ చేసిన విక్రయించిన చట్ట ప్రకారం శిక్షార్హులు. కాబట్టి అయోడైజ్డ్ ఉప్పునే వాడడానికి మనం అందరం ప్రయత్నించాలి. ఇప్పటి వరకు మనం అయోడిన్ అసలు ఎటువంటి ఆహార పదార్థాలు లభిస్తుంది తెలుసుకున్నాం కదా. ఏ విధంగా వాడాలి, ఎంత వాడాలి, అసలు మనకు శరీరానికి సరిపడినటువంటి ఆహారం, మన అయోడిన్ అనేటువంటిది మన ఆహారంలో రావడానికి మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విధంగా కూడా మనం అయోడిన్ అనేటువంటిది ఆహార పదార్థాల నుంచి తెలుసుకోగలుగుతున్నాం. అలాగే ఇప్పుడు అయోడిన్ లోపం వలన అంటే మన శరీరానికి సరిపడినటువంటి అయోడిన్ మనం తీసుకోకపోవడం వల్ల వచ్చే పరిణామాలను గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. అయోడిన్ లోపం వల్ల పలు జీవక్రియలు మార్పు చెందడం వల్ల T3 మరియు T4 తగ్గడం, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పెరగడం జరుగుతుంది. ఈ స్థితిని హైపోథైరాయిడిజం అంటారు. దీని లక్షణాలు మామూలుగా హైపోథైరాయిడిజం తో బాధపడేటువంటి స్త్రీలు ముఖ్యంగా బరువు పెరగడం, చర్మం పొడిబారడం, జుట్టు రాలడం, ఋతుక్రమం తప్పడం, గర్భం ధరించలేకపోవడం, చురుకుగా పనిచేయలేకపోవడం లాంటి సమస్యలకు గురి అవుతారు. ఇటువంటి స్త్రీలు గర్భం ధరించినట్లయితే ఈ హార్మోన్ లోపం వల్ల గర్భస్థ శిశువు పెరుగుదల కూడా సరిగా ఉండదు. అంతేకాకుండా గర్భస్రావం జరుగుతుంది. దాంతో పాటుగా తక్కువ బరువు ఉన్నటువంటి శిశువుకి జన్మనివ్వడం కూడా అప్పుడప్పుడు సంభవిస్తుంటుంది. పుట్టుకతో వచ్చేటువంటి చెవుడు, తద్వారా మూగుతనము, అంటే మనిషి చెవుడున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో మనకు వినపడదు కాబట్టి దాని ద్వారా అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. అందుకనే దాని నుంచి మూగతనం కూడా వచ్చేస్తుంది. మరుగుజ్జుతనము, కండరాలు బిగుసుకుపోవడము మరియు పుట్టిన బిడ్డ బుద్ధిమాంద్యతకు గురి అవ్వడం జరుగుతుంది. అంటే తెలివి తక్కువ కలిగినటువంటి పిల్లలు పుట్టడం జరుగుతుంది. తీవ్ర అయోడిన్ లోపమునకు గురి అయినట్లయితే గొంతులో థైరాయిడ్ గ్రంథి వాపు ఏర్పడుతుంది. దీనినే గాయిటర్ అంటారు. అది మామూలుగా ఒక్కొక్కరికి మెడ దగ్గర ఇంత లావుగా వాపుగా కనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి లక్షణాన్నే మనం గాయిటర్ అంటాం అన్నమాట. అలాగే మామూలుగా ఇందాక చెప్పుకున్నట్లుగా ఇలాంటి బుద్ధిమాంద్యము, తర్వాత మరుగుజ్జుతనము, కండరాలు అనేటువంటి బిగుసిపోవడం జరుగుతుంది కదా, అదే విధంగా ఒక్కొక్క జీవన దశలో మనకు ఎలాంటి అయోడిన్ అనేటువంటిది సరైన మోతాదులో జరగకపోతే ఎలాంటి విష పరిణామాలు కలుగుతాయో మనం ఒకసారి చర్చించుకుందాం. మామూలుగా గర్భస్థ దశలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే తల్లికి గర్భస్రావం జరగడము, లేదు అనంటే చనిపోయిన శిశువు పుట్టడము, మృత శిశువు జననము అని అంటారు. తర్వాత అనువంశిక జనన లోపాలు, అంటే మామూలుగా జన్యు అభివృద్ధి అనేటువంటిది పిల్లల్లో సరిగా ఉండదు, అలాంటివన్నీ మనకు సంభవిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే తక్కువ బరువు ఉన్న శిశువును జన్మించడము, తర్వాత నరాల లోపం వల్ల కలిగే మరుగుజ్జుతనము, తర్వాత మానసిక వికాస స్తంభన, అలాగే చెవిటితనము, మూగతనము, తర్వాత నరాల బలహీనత, ఇవన్నీ కూడా మనం గర్భస్థ దశలో ఉన్నప్పుడు అయోడిన్ అనేటువంటిది సరిగా శరీరానికి అందకపోవడం వలన జరుగుతుంది. అదే శైశవ దశలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అవయవాలు సమన్వయంలో అవకతవకలు అనేటువంటివి వస్తాయి. అంటే అవయవ సమన్వయంలో అవకతవకలు, తర్వాత గాయిటరు, అంగవైకల్యం, గ్రంథి వాపు అన్న కూడా మనకు గాయిటర్ అనే అంటాము, అది కూడా వస్తుంది. తర్వాత మానసిక వికాస స్తంభన, మరుగుజ్జుతనము, విషయ సంగ్రహణ సామర్థ్యం తగ్గుతుంది. అంటే ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు లేదా చూపించినప్పుడు ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం కూడా మనకు సామర్థ్యం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. అలాగే యుక్త వయసులో ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు వస్తాయంటే జ్ఞాపక శక్తి అనేటువంటిది నశించిపోతుంది, అలాగే మానసిక అనిశ్చితి, తర్వాత శారీరక ఎదుగుదలలో లోపాలు ఉంటాయి అన్నమాట. అంటే శరీరం అనేటువంటిది ఎదుగుదల లోపిస్తుంది. మానసిక అనిశ్చితి అంటే మానసికంగా ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేరు అన్నమాట. తర్వాత అలాగే చివరి దశలో అంటే పెద్దవారిలో థైరాయిడ్ గ్రంథి వాపు, తర్వాత మానసిక పరిస్థితి, అలాంటి ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఈ 5 లక్షణాలన్నీ చూసుకున్నట్లయితే సాధారణంగా మన దేశంలోనే ఈ అయోడిన్ లోపం వలన 200 మిలియన్ల మంది ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అలాగే 70 మిలియన్ల మందికి పైగా గాయటర్ మరియు ఇతర అయోడిన్ లోపాల వలన బాధపడుతున్నారు. ఎక్కువ మంది ప్రజలు అయోడిన్ లోపంకు గాయటర్ మాత్రమే కారణమని అనుకుంటున్నారు. కానీ చాలా తక్కువ మందికి మాత్రం తెలిసిన విషయం ఏంటంటే మానసిక ఎదుగుదల సరిగా లేకపోవడం వలన కూడా అయోడిన్ లోపం అనేటువంటిది వస్తుంది. 70 మిలియన్ల మందికి పైగా గాయటర్ మరియు ఇతర అయోడిన్ లోపాల వలన బాధపడుతున్నారు. ఎక్కువ మంది ప్రజలు ఈ అయోడిన్ లోపంకు గాయటర్ మాత్రమే కారణమని అనుకుంటున్నారు. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే మానసిక ఎదుగుదల సరిగా లేకపోవడం వలన కూడా ఈ అయోడిన్ లోపం అనేటువంటిది వస్తుంది. ఈ అయోడిన్ లోపం వలన నవజాత శిశువులు 8 మిలియన్ల మంది, అలాగే చిన్నపిల్లలు 7.6 మిలియన్ల మంది, అలాగే 5 సంవత్సరముల పిల్లలు 36.5 మిలియన్ల మంది, గర్భిణీలు 8.8 మిలియన్ల మంది బాధపడుతున్నారు. మనం మొత్తం జనాభాను చూసినట్లయితే 350 మిలియన్ల మంది ఈ అయోడిన్ లోపం వలన బాధపడుతున్నారు ఇప్పటి వరకు తెలిసిన అంచనా ప్రకారము. అలాగే అసలు అయోడిన్ అనేటువంటిది ఎందుకు వస్తుంది, ఆ అయోడిన్ లోపం రావడానికి గల కారణాలు ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయోడిన్ లోప రుగ్మతలు రావడానికి 2 కారణాలు. దాంట్లో మొదటి కారణం సరిగ్గా ఆహారం తీసుకోలేకపోవడం వలన, అంటే పండించే మట్టిలో అయోడిన్ శాతం తక్కువగా ఉండడం, అలాగే సముద్రపు ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల. రెండవ కారణం మనం తీసుకున్న ఆహారం శరీరంలో సరిగ్గా గ్రహించలేకపోవడం వల్ల, అంటే ఆహారంలో ఉన్న కొన్ని టాక్సిన్లు కసావా, కాలీఫ్లవర్, కర్రపెండలం, చిరుధాన్యాలు శరీరంలో అయోడిన్ను గ్రహించకుండా అడ్డుపడుతూ ఉంటాయి. అయోడిన్ లోప రుగ్మతలు నివారించాలి అంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను మనం ఇప్పుడు చర్చించుకుందాం. ప్రతిరోజు మనం తినే అన్ని రకాల ఆహార పదార్థాలలో క్రమం తప్పకుండా అయోడైజ్డ్ ఉప్పును ఉపయోగించడం ద్వారా అయోడిన్ లోప రుగ్మతలను నివారించవచ్చు. వంటలలో వండేటప్పుడు తప్పనిసరిగా అయోడైజ్డ్ ఉప్పునే వాడవలను. అయోడిన్ లోపం నివారించబడినట్లయితే ఆరోగ్యంగా అభివృద్ధి కనబడుతుంది, అంటే ఫాస్ట్ గా పాజిటివ్ గా. అయోడిన్ లోప రుగ్మతలు, వాటి చికిత్సకు కావలసినటువంటి సూచనలు మనం తెలుసుకుందాం. అయోడిన్ లోప రుగ్మతల బారిన పడ్డవారు దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రములలో వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు రక్త పరీక్షలు, అంటే దాంట్లో T3, T4 మరియు TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టెస్ట్ చేస్తారన్నమాట. ముఖ్యంగా అయోడిన్ లోప రుగ్మతల బారిన పడ్డ స్త్రీలు డాక్టర్ సలహా మేరకు మందులు వాడడం వలన గర్భస్థ దశల్లో సంభవించబోయే పరిణామాలను అధిగమించి ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనివ్వగలరు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆహార పదార్థాలలో గైట్రోజన్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ గైట్రోజన్స్ ఉండేటువంటి ఆహార పదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు కాయగూరలలో ముఖ్యంగా క్రూసిఫెరస్ అంటే ఆకుపచ్చగా ఉండేటువంటి ఆకుకూరలు. క్రూసిఫెరస్ కుటుంబంకి చెందిన కూరగాయలు నిత్యం మనం ఉపయోగించేటువంటి ముల్లంగి, నూల్కోల్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మరియు కర్రపెండలం, కసావా, చిలగడ దుంపలు మొదలగు దుంపలలో గైట్రోజన్స్ అనబడు రసాయనాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమయ్యేంత పరిణామంలో అయోడిన్ ను థైరాయిడ్ గ్రంథి గ్రహించడానికి ఆటంకపరుస్తుంది, కనుక అయోడిన్ లోప రుగ్మతలకు గురి అవుతారు. మిగిలిన ఆకుకూరలు, కూరగాయలు పుష్కలంగా తీసుకోవచ్చు. అయోడైజ్డ్ ఉప్పును కొనుగోలు చేయుటకు, ఉపయోగించుటకు మరియు భద్రపరచడానికి కొన్ని సూచనలు తెలుసుకుందాం. అయోడైజ్డ్ ఉప్పును కొనుగోలు చేసేటప్పుడు ఆ ప్యాకెట్ పైన నవ్వుతున్న సూర్యుని గుర్తు ఉండేటట్లు తప్పకుండా చూసుకునవలెను. తయారు చేసిన తేదీ నుండి 6 నెలల లోపల ఉపయోగించాలి. కొన్న వెంటనే ప్యాకెట్ లోని ఉప్పును మూత గట్టిగా ఉన్న డబ్బాలలో నిల్వ చేసుకోవలెను. తడి, తేమ, వేడికి దూరంగా అయోడైజ్డ్ ఉప్పును నిల్వ ఉంచిన డబ్బాలలో పెట్టవలెను. మనం తినే ఉప్పు ఎక్కువగా వంట చేసేటప్పుడు వాడుతుంటాం. వంట చేసేటప్పుడు చిన్న మొత్తంలో కొంత అయోడిన్ పోతుంది, అయితే అది ఉప్పు యొక్క స్వచ్ఛత మరియు వంట విధానాలపై ఆధారపడి ఉంటుంది. వంటకం తయారయ్యి దించిన తరువాత అయోడైజ్డ్ ఉప్పును కలపవలను. ఈ సూచనలను పాటించడం వలన అయోడైజ్డ్ ఉప్పులోని అయోడిన్ ఆవిరైపోకుండా మనకు లభ్యమవుతుంది, తద్వారా అయోడిన్ లోప రుగ్మతల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన సలహాలను, సూచనలను అందరూ జాగ్రత్తగా పాటించాలి.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్న మేలుకో లోకాన్ని ఏలు. మేలుకో, రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.